చాలా ఇంట్రెస్టింగ్. ఈరోజు మనం మాటలతో జరిగే యుద్ధం హిరణ్యాక్షుడు మరియు వరాహదేవుడు మధ్యలో చూస్తాము. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే హిందీ క్లాస్ కొంచెం పొడిపోయింది, తెలుగులో కూడా అలా ఎక్స్టెండ్ అవ్వచ్చు తెలీదు, చూద్దామంట. సో ఈరోజు మనం కొత్త అధ్యాయం ఆరంభించబోతున్నాము. చాప్టర్ 18 18వ అధ్యాయం శ్రీమద్ భాగవతంలో ఈరోజు మనము ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా మనం మాటల యుద్ధం చూసుకుంటాము, దాని తర్వాత అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి చర్చించుకుందాము. ఈ అధ్యాయం ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో కూడా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో భగవంతుడు, అదే వరాహస్వామి, హిరణ్యాక్షుడిని వధించేస్తాడు అనమాట. అది నెక్స్ట్ అధ్యాయంలో జరుగుతుంది. అదంతా కూడా ఈరోజు నుంచి మనం చూద్దామంట ఈ 4 రోజుల్లో. సో మంగళాచరణం చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త పాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలో భద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 18వ అధ్యాయం మొదటి శ్లోకం 1 నుంచి 12 శ్లోకాల వరకు ఈరోజు చర్చించుకుందామంట. సో మైత్రేయ ముని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు మొత్తం ఘటన. మైత్రేయ ఉవాచ తదేవమాకర్ణ్య జలేశ భాషితం మహామనాస్తద్విగనయ్య దుర్మదః హరేర్విదిత్వా గతిమంగ నారదాద్ రసాతలం నిర్వివిశేత్వరాన్వితః. సో ఇక్కడ మైత్రేయుని ఏమంటారంటే, ఎంతో గర్వంతో మిథ్యా అహంకారంతో నిండిపోయిన ఆ దైత్యరాజు అయిన హిరణ్యాక్షుడు ఆ వరుణదేవుడు చెప్పిన వాక్యాల్ని లెక్క చేయకుండా, అంటే ఏం వాక్యాలు, భగవంతుడి చేతిలో విష్ణువు చేతిలో నువ్వు చచ్చూరుకుంటావు వెళ్ళావంటే అప్పుడు నీ తిక్క కుదురుతుంది, నీకున్న పొగురంతా అణిచిపోతుంది అని అంటారు కదా, దానికి లెక్క చేయరన్నమాట. అంటే నన్ను ఎవరేం చేయలేరులే, కానీ ఒక ఆనందం ఏంటంటే నాకు ఇప్పుడు నా సామర్థ్యానుసారంగా నాతో యుద్ధం చేయడానికి నాకు ఒక అతను దొరికారు, ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను అనే ఉద్దేశంతో తిరుగుతున్నప్పుడు నారదముని కనిపించి నారదముని ద్వారా తెలుసుకుంటారంట. సో నారదుని ద్వారా తెలుసుకొని భగవంతుడు ఇలా గర్భోదక సముద్రం లోతుల్లో ఉంటాడు అని తెలుసుకొని ఇప్పుడు ఆ భగవంతుడిని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అనమాట హిరణ్యాక్షుడు. సో ఇప్పుడు ఏంటంటే హిరణ్యాక్షుడు ఒక ఆనందం ఏంటంటే నాకు దొరికారు ఇప్పుడు నాకు యుద్ధం చేయడానికి, ఎంతో ఇప్పుడు యుద్ధం చేయాలని ఎంతో ఆయనకు ఇది ఉంది కదా కోరిక. సో అది తీరబోతుందని ఆయన ఉత్సాహం అనమాట. అందుకే విష్ణువు కోసం ఎక్కడున్నాడు అనేసి వెతుకుతున్నాడు. సో ఈ విధంగా వరుణ్ దేవుడు చెప్పినా కానీ విష్ణువుతో పెట్టుకోకు, నీ అహంకారం అణిచిపోతుంది, దాని తర్వాత నీ యుద్ధం చేసే కోరిక కూడా తీరుతుంది, కానీ దాంతోపాటు నువ్వు చచ్చూరుకుంటావు అని చెప్పినా కానీ వినకుండా ఇలా యుద్ధం కోసమని బయలుదేరుతున్నాడు వెతుకుతూ విష్ణువుని. సో ఇది మూర్ఖత్వం అనమాట అసురులది. ఇంకా చూద్దామంట ఎంత మూర్ఖత్వం ఉంటుందో వీళ్ళది. సో 2వ శ్లోకం నుంచి, దదర్శ తత్రాభిజతం ధరాధరం ప్రోన్నీయమానావనిమగ్రదం శ్రయ ముష్ణంతమక్ష్ణ్యాస్వరుచోరుణశ్రియ జహాస చాహో వనగోచర మృగ. సో ఆయన చూస్తున్నాడంట, అలా వెతుకుతూ వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏం కనిపించిందంటే ఒక అద్భుతమైన దృశ్యం. భగవంతుడు ఇక్కడ వరాహ అవతారంలో, వరాహ అంటే యాక్చువల్లీ అంటే మామూలుగా ఏ అవతారం అంటే వరాహ మీకు తెలిసిందే కదా. సో మామూలుగా అడవి పంది, అలా వరాహ అవతారంలో ఇప్పుడు ఆయన ఈ భూమిని పృథ్వీని అది గర్భంలో ఒక సముద్రంలో మునిగిపోయింది. సో దాన్ని రక్షించడానికి అనేసి ఇప్పుడు ఆ పృథ్వీని ఎత్తుతున్నారు. సో ఎత్తుతున్నప్పుడు చూశారన్నమాట ఆయన తన ధంస్ట్రాల యొక్క అగ్రభాగంలో, అగ్రధంస్ట్రాయ అంటే టస్క్స్ ఉంటాయి కదా ధంస్ట్రాలు, ఆ ధంస్ట్రాల యొక్క అగ్రభాగంలో ఆ పృథ్వీని ఆ జలాల నుంచి గర్భోదక సముద్రం నుంచి ఇలా ఎత్తుతున్నారంట. ఆ దృశ్యాన్ని అలా ఎత్తుతున్నప్పుడు పైకి ఈయన చూశాడంట. అలా చూసేసి అలా భగవంతుడు యొక్క ఆ ఎర్ర కళ్ళని చూసేసే ఈయన కాంతి తగ్గిపోయిందంట హిరణ్యాక్షుడిది. అప్పుడు అలా చూడగానే హిరణ్యాక్షుడు అద్భుత దృశ్యాన్ని గట్టిగా నవ్వుతూ, జహాస చాహో వనగోచరం మృగ అన్నాడంట. అంటే జహాస అంటే గట్టిగా హాస నవ్వుతూ, ఓహో వనగోచర మృగ, ఓ వనగోచర మృగ అని భగవంతుడిని ఉద్దేశించి అంటున్నాడు. సో ఇలా భగవంతుడు వివిధ రూపాల్లో వస్తారు, వివిధ రకాల, ఇప్పుడు ఇక్కడ వరాహస్వామి అవతారం రూపంలో వచ్చారు, లేకపోతే మత్స్య అవతారంలో చేప రూపంలో వస్తారు, లేకపోతే కూర్మ అవతారంలో కచ్చప అవతారంలో కూర్మ రూపంలో కచ్చప రూపంలో వస్తారు, టార్టైస్ రూపంలో, ఇలా రకరకాల అవతారం. ఏ పశువు ఏ శరీరాన్ని భగవంతుడు ధరించవచ్చు, ఆయనకు అనంత రూపాలు అనంత అవతారాలు ఉన్నాయి. కానీ ఇలాంటి మూర్ఖులు అసురులు ముఖ్యంగా నాస్తికులు ఇలాంటి వారు నమ్మరు. వాళ్ళు అనుకుంటారు ఈ సాధారణమైన పశువు అనుకుంటారు, ఈ సాధారణ మృగం అనుకుంటారు. అలా వా భగవంతుడు యొక్క శరీరం ఆధ్యాత్మికం, అది కూడా ఎంతో శుద్ధమైనది, సత్వ శుద్ధ సత్వంతో చిన్మయమైన శరీరం, ఆధ్యాత్మికమైన శరీరం అనేది అర్థం చేసుకోరన్నమాట. సో వాళ్ళు అనుకుంటారు అలా అనేసి వాళ్ళు ఇలా భగవంతుడిని నిందిస్తారు, ఇలా అనుచితమైన వాక్యాలు చేస్తారు. మీరు బయట కూడా చూస్తుండొచ్చు కొంతమంది, అరే ఏంటి మీ భగవంతుడు ఇలా ఉన్నాడు శూకర్ రూపంలో, మీకు తెలివిందా అసలు ఎవరైనా పందిని పూజిస్తారా అని కూడా కొంతమంది, మీకే తెలియలేదని కూడా కొంతమంది ఇలా అపశకునపు శబ్దాలు అపశబ్దాలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకు తోచినట్టుగా అలా నిందిస్తూ ఉంటారు. లేకపోతే ఒకసారి భగవంతుడు మానవతారంలో వచ్చినా కానీ స్వీకరించరు. చేతన మహాప్రభు రూపంలో వచ్చారు భగవంతుడు ఈ కలియుగంలో, నిత్యానంద ప్రభు, వీళ్ళందరూ భగవంతుడు యొక్క అవతారం. కానీ కొంతమంది నమ్మరు, వాళ్ళు కూడా మూర్ఖంగా అనుకుంటారు వీళ్ళు సాధారణ భక్తులు మాత్రమే అని అనుకుంటారు. అలా కాదు. సో అలా భగవంతుడు ఒకసారి మనిషి రూపంలో వస్తారు, ఒకసారి మృగాల రూపంలో వస్తారు, ఆయన ఇష్టం ఏ రూపంలో ఆయన రావచ్చు. సో దానికి వేరే వాళ్ళు లిమిటేషన్ పెట్టనవసరం లేదు. భగవంతుడు ఇలాగే ఉండాలి అని నువ్వు అనుకున్నట్టు భగవంతుడు ఎందుకుంటాడు, భగవంతుడు ఎలా ఉన్నాడో అది నువ్వు స్వీకరించాలి చూసి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈయన హిరణ్యాక్షుడు అనుకుంటాడు ఒక సాధారణ, అందుకని ఇక్కడ రాశారు వనగోచర మృగ అని అంటున్నారు. సో ఇక్కడ కొంచెం చెప్పాలంటే ఇప్పుడు వచ్చారు ఇంకా రెండు మూడు నాలుగు శ్లోకాల్లో కూడా ఆయన ఇలా చెప్పాలంటే తిట్టడం అన్నమాట. అంటే ఒక రకంగా భగవంతుణ్ణి ఇలా తిడతాడు ఎవరు, ఈ హిరణ్యాక్షుడు. కానీ మన ఆచార్యులు దీనికి ఒక మంచి ఇంకొక అర్థం కూడా ఇస్తారు శ్లోకాలకు, అవి కూడా మనం తాత్పర్యంలో చూసుకుంటూ వెళ్దాం. దీంతో పాటే ప్రభుపాద వారు ఇచ్చారు శ్రీధర స్వామి అని మన గొప్ప ఆచార్యులు, చేతన మహాప్రభులు కూడా ప్రశంసించేవారు శ్రీధర స్వామిని. ఆయన చేతన మహాప్రభుల కన్నా ముందు సమయంలో వచ్చిన ఆచార్యులు. ఆయన ఈ యొక్క శ్రీమద్ భాగవతం పైన ఒక మొదటి వైష్ణవ ఆచార్య అనమాట, టీకా టిప్పని అంటే తాత్పర్యాలు రచించింది. సో ఆయన ఎంతో అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారనమాట తాత్పర్యంలో. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు చేసే వాక్యాలు ఒక భగవంతుడిని హేళన చేసే విధంగా, లేకపోతే భగవంతుడిని తక్కువ చేసే విధంగా, ఈ విధంగా అపశబ్దాలు చేసినా కానీ వాటికి ఇంకొక అర్థం చూపించి దాని ద్వారా అతను ఇండైరెక్ట్గా పరోక్షకంగా ఎలా భగవంతుడిని గుణగానం చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మన ఆచార్యులు చూపిస్తారు ఇక్కడ. సో అది చూద్దామంట. దాని తర్వాత భగవంతుడి యొక్క ప్రత్యుత్తరం అది ఇంకా బాగుంటుంది, అది కూడా చూద్దామంట. ఆ హైనమేహ్యజ్ఞమహీం విముంచనో రసౌకసాం విశ్వసృజేయమర్పిత నస్వస్తి యాస్యస్య నయామమేక్షతః సురాదమాసాదిత సూకరాకృతే. సూకరాకృతే అని ఇక్కడ చెప్తున్నారు, అని భగవంతుని వర్ణిస్తున్నారు ఈ యొక్క అసురుడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఆయన అందరి దేవతల్లో శ్రేష్టమైన సుర దేవతుడివి నువ్వు, ఇప్పుడు ఈ యొక్క సూకర యొక్క ఆకారం తీసుకొని వచ్చావు నా నుంచి. ఇప్పుడు విను, నేను చెప్పేది విను. ఈ యొక్క పృథ్వీ మాకు, మా సొంతం, మా యొక్క సంపత్తి, మా దగ్గర నుంచి ఈ యొక్క లోవర్ రీజన్స్, నిమ్న లోకాల్లోంచి ఇలా నా సమక్షంలో నా చేత్తో దెబ్బ తినకుండా నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా అనేసి ఇక్కడ అసురుడైన హిరణ్యాక్షుడు భగవంతుడికి అంటున్నాడు. ఇప్పుడు ప్రతి స్టేట్మెంట్కి, హిరణ్యాక్షుడు వచ్చే ప్రతి స్టేట్మెంట్కి మన ఆచార్యులు కూడా దానికి ఇంకో మీనింగ్, ఇంకొక అర్థం ఇస్తారు. దాని ద్వారా ఎలా అయితే హిరణ్యాక్షుడు భగవంతుడికి గుణగానం చేస్తున్నాడు అని, ఇంకొకటి చేసే ప్రతి స్టేట్మెంట్కి కూడా ఎలా డబుల్ మీనింగ్ డైలాగ్ కొడుతున్నారు కదా, అలాగే భగవంతుడు కూడా రిప్లై ప్రతి స్టేట్మెంట్కి కౌంటర్ ఇస్తారనమాట. ఆ తర్వాత వస్తాయి శ్లోకాల్లో, చూద్దాం ఈరోజే. సో ఇప్పుడు మన ఆచార్యులు చెప్పేది అంటే వనగోచర అంటే దానికి ఇంకో రెండు అర్థాలు కూడా ఉన్నాయి. వనగోచర అంటే వనాల్లో గోచరించేవారు, అవునా, మనము కృష్ణుడు అంటాం కదా వృందావన వనచారి. సో వనాల్లో గోచరించేది కూడా భగవంతుడు. అలా ఇంకొకటి వనగోచర అంటే ఎవరైతే ఈ నీటి పైన శయనించి ఉన్నారు, అంటే గర్భోదక నీళ్ళ పైన, సముద్రం పైన కూడా విష్ణువు శయనించి ఉంటాడు. సో ఆ విధంగా చూస్తే అది విష్ణువుని ఉద్దేశించి విష్ణువుని గుణగానం చేస్తూ కూడా తీసుకోవచ్చు. మృగ అంటే ఒకటి పశు అర్థమైతే ఇంకొక అర్థం వచ్చేసి ఎంతో మంది ఋషులు మునులు ఎవరినైతే ఆరాధిస్తారో వారిని మృగ అంటూ కూడా అంటారంట. సో ఇంకొక అర్థం. అలాగే అజ్ఞ అంటే, జ్ఞ అంటే జ్ఞానం, అవునా, అజ్ఞ అంటే ఇంకొక అర్థం ఏంటంటే భగవంతుడికి తెలియని జ్ఞానం అంటూ ఏది లేదు. ఇంకొకటి అలా, ఇంకొకటి ఇక్కడ చెప్పారేంటి, సురాధమ అని ఇక్కడ అన్నారు కదా, అంటే అందరి దేవతలు సుర అంటాం, అవునా. అధమ అంటే అందరి అధిపతి, అందరి సుర, అన్ని దేవతల యొక్క అధిపతి భగవంతుడు. నిజమే, కరెక్టే, భగవంతుడు అన్ని దేవతల యొక్క అధిపతి. కానీ ఇక్కడ ఆయన చెప్పేది అంటే నా సమక్షంలోనే తీసుకొని వెళ్ళిపోతావా, అవును అంటే అది ఒక రంగంగా చెప్పాలంటే భగవంతుడు గుణగానం అంటే ఈయన లెక్క చేయట్లేదు అనమాట. హిరణ్యాక్షుడిని, హిరణ్యాక్షుడు ఉన్నా భగవంతుడు లెక్కేయలేదనమాట, ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాడు లెక్క చేయకుండా. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా అతను భగవంతుడు గ్లోరిఫై కూడా దాన్ని తీసుకోవచ్చు, ఆ విధంగా కూడా చూడవచ్చు మనం, అవునా. నా సమక్షంలో తీసుకెళ్తావని అంటున్నాడు హిరణ్యాక్షుడు అంటే భగవంతుడు, అవును నీ సమక్షంలోనే తీసుకెళ్తున్నాను, నాకు నువ్వంటే లెక్కలేదు, నువ్వంటే భయం లేదు. సో ఇంకొకటి ఏంటంటే నస్వస్తి యాస్యసి, ఇక్కడ దీని ఇంకొక అర్థం ఏంటంటే ఈ శ్లోకంలో లాస్ట్ ఈ లైన్లోది కూడా ఇక్కడ రాశారు కదా, లాస్ట్ లైన్ కాదు కానీ థర్డ్ లైన్, నస్వస్తి యాస్యసి అనన్యమమేక్ష కదా. సో ఈ యొక్క పృథ్వీ నువ్వు తీసుకెళ్తే తప్ప మాకి తీసుకెళ్తే దేర్ కెన్ బి నో గుడ్ ఫార్చ్యూన్ ఫర్ అస్, అన్లెస్ యూ కైండ్లీ టేక్ దిస్ ఎర్త్ ఫ్రమ్ అవర్ కస్టడీ దేర్ కెన్ బి నో గుడ్ ఫార్చ్యూన్ ఫర్ అస్. మీరు ఈ యొక్క పృథ్వీని మా యొక్క ఆధీనం నుంచి తీసుకొని వెళ్తే కానీ మాకు ఏమేలు జరగదు అని కూడా ఇంకొక అర్థం అనమాట. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి, అవి వర్ణిస్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాం శ్లోకం. త్వం నస్స పత్నైరభవాయ కిం భృతో యో మాయయా హంత్యసురాన్ పరుక్షజిత్ త్వాం యోగమాయ బలమల్ప పౌరుషం సంస్థాప్య మూఢ ప్రమృజే సుహృచ్చుచ. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు హే మూర్ఖుడా అంటే భగవంతుడు అంటున్నాడు ఈయన హిరణ్యాక్షుడు, నువ్వు ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా శత్రువులందరూ కలిసి మిమ్మల్ని పోషించి బాగా తినిపించి తద్వారా మీకు ఇంత శక్తి వచ్చింది. ఆ శక్తితో నువ్వు అదృశ్య రూపంలో ఉండి నాలాంటి ఎంతో మంది అసురుల్ని, నా యొక్క నా వాళ్ళందరినీ, అసురుల్ని అందరినీ కూడా నువ్వు చంపేశావు, వధించేశావు. కానీ ఈరోజు నువ్వు ఇలా అదృశ్యమైపోయి వధించే వారి అందరినీ ఈరోజు నేను నీ ముందున్నాను. సో ఈరోజు నిన్ను చంపి నా అసుర పరివారాల అందరికి కూడా ఎంతో ఆనందాన్ని నేను ప్రసాదించబోతున్నాను అని ఇక్కడ హిరణ్యాక్షుడు చెప్తున్నాడనమాట. సో ఇక్కడ నువ్వు ఎంతో ఎన్నోసార్లు ఇక్కడ దీని ఇంకో అర్థం మన ఆచార్యులు రాసింది, నువ్వు ఎన్నోసార్లు ఇలా అదృశ్య రూపంలో మా అసురుల్ని చంపేశావు అని చెప్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే తో అభవయ, అభవాయ, అభవాయ అంటే చంపేయడం, కరెక్టే. నువ్వు ఏం చంపేస్తున్నావు, ఏం చంపేస్తున్నారంటే ఇక్కడ ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుంచి వాళ్ళు దాన్ని చంపేస్తున్నారంటే, అక్కడ భగవంతుడు కట్ చేసేసేది ఏంటంటే, తెగించేసేది ఏంటంటే, నరికేసేది ఏంటంటే వీళ్ళని కాదు, ఈ జన్మ మృత్యు జర వ్యాధి యొక్క చక్రాన్ని. తద్వారా ఏంటంటే భగవంతుడి చేతిలో ఎవరైనా మరణిస్తే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు జన్మ మృత్యు జర వ్యాధిలో దుఃఖ దోషాన దర్శనం ఇందులో పడరన్నమాట, ముక్తి లభిస్తుంది వాళ్ళకి, ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. అందుకనే ఇతను అంటున్నాడు కదా, ఈరోజు నేను మిమ్మల్ని చంపి ఈరోజు మా అందరికీ మా ఈ చంపడం ద్వారా అందరికీ ఆనందం కలుగుతుందని. ఇక్కడ ఇలా ముక్తి చెంది భగవంతుడి చేతిలో చచ్చి అందరికీ ముక్తి లభించి ఆనందం కలుగుతుంది అలాగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా ఇంకో విషయం కూడా ఉంది, అది నెక్స్ట్ దాంట్లో ఇంకా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్పారు కదా ఇలా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ భగవంతుడి ద్వారా వీళ్ళు చచ్చి వీళ్ళకు ఆనందం లభిస్తుంది ఎలాగంటే భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభించి అనే విషయాన్ని ఇక్కడ మన ఆచార్యులు దీన్ని వర్ణిస్తున్నారు. నెక్స్ట్, త్వయి సంస్థితే గదయా శ్రీన శీర్ష్ణే అస్మద్భుజచ్యుతయాయే చతుభ్యం బలిం హరంతి ఋషయోయే చ దేవా స్వయం సర్వేన భవిష్యంత్య మూలా. సో ఇంకా అసురుడు ఏమంటున్నాడు అంటే, హిరణ్యాక్ష ఎప్పుడైతే నువ్వు చచ్చి కింద పడతావో నీ తలకాయని నా బాహువులతో మొత్తం చూరు చూరు చేసేస్తానో, స్మాష్ బై ద మేస్ నా గద ద్వారా మొత్తం నీ తలకాయనంతా పగలగొట్టేస్తానో, అప్పుడు ఎవరైతే దేవతలు ఋషులు మునులు ఎంతోమంది నిన్ను ఆరాధించేవాళ్ళు పూజించేవారు నీకోసం యజ్ఞాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా నీకు ఎంతో భక్తియుక్తమై నీకు ఎన్నో పూజలు అర్హత యజ్ఞాలు చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా సమూలంగా నాశనం అయిపోతారు. ఎలాగైతే ఒక చెట్టు వారి మూలంతో సహా అంటే వ్రేళ్లతో సహా రూట్స్తో సహా మనం రూట్స్నే కట్ చేస్తాం అనుకోండి, చెట్టు మొత్తం ఎలా నశించిపోతుంది, కింద రూట్స్ కింద మూలాన్ని కింద వ్రేళ్ళనే మనము కట్ చేసేస్తే అప్పుడు పైన ఉన్న చెట్టుకి ఎన్నో పువ్వులు కాయలు పళ్ళు ఇంకా ఎన్నో కొమ్మలు అన్నీ కూడా వాడిపోయి చనిపోతాయి, అంటే చెట్టు మొత్తం నశించిపోతుంది. ఇంకా ఒక్కొక్క కొమ్మని మీరు నరకాల్సిన అవసరం లేదు, కింద మూలాన్ని నరికితే చాలు. అలా మిమ్మల్ని చంపేయడం ద్వారా అందరూ దేవతలు అసలు సాధువులు అందరూ కూడా ఫినిష్ అయిపోతారు. అంటే ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దామంట. ఒకటి ప్రభుపాల ద్వారా ఏమంటారంటే, ఇలా ఎవరైనా భక్తులు భగవంతుడిని ఆరాధించుకుంటే యజ్ఞం చేసిన భగవంతుడి కోసం సంకీర్తన యజ్ఞం చేసిన హరే కృష్ణ మహామంత్రం హరినామ సంకీర్తన యజ్ఞం చేసిన ఇలా ఏ నవవిధ భక్తి చేసినా కానీ భగవంతుడి పట్ల పూజ చేసిన భగవంతుడికి ఏ రకంగా భక్తి చేసుకున్నా కొంతమంది చూసి సహించలేరు, వాళ్ళు తట్టుకోలేకపోతారనమాట. ఆ భగవంతుడికి ఇలా భక్తి చేసుకుంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు కొంతమంది, వాళ్ళని ఏమంటారు అసురులు, వాళ్ళ పేరే అసురులు అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అయిపోతారు. మీరు వాళ్ళని చెప్పనవసరం లేదు, మీరు కూడా భక్తి చేయండి అని, మీరు భక్తి చేస్తుంటే చూసి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారనమాట. అంటే ఎంత ఆ భగవంతుడి పట్ల ఈ వ్యతిరేక భావన వాళ్ళకు ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వాళ్ళని అసురులు అంటారు అని ఇక్కడ రాశారు. అలా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా హరినామ సంకీర్తన చూసినా మనం భక్తి చేసుకున్న మనం భక్తి చేసుకునే చూసి కొంతమంది మీకు తెలుసు ఉంటుంది, కొంతమంది అలా డిస్టర్బ్ అయిపోయి మిమ్మల్ని కూడా నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు. మీ పైన కూడా ఇలాంటి రకరకాల అపశబ్దాలు హేళన ఇటువంటివన్నీ చేస్తుంటారు మీ పైన. అటువంటప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ వరాహస్వామి నుంచి నేర్చుకోవచ్చు. ఆ విషయాలు వస్తాయి చూద్దామంట. సో ఇక్కడ ఇంకో ఉదాహరణ, చాలా మంచి ఉదాహరణ ఇచ్చాడు మన హిరణ్యాక్షుడు. ఒక చెట్టుకి మూలం నరికేస్తే ఎలా చెట్టు అంతా చచ్చిపోతుందో, అలాగే మిమ్మల్ని చంపేస్తే చాలు మొత్తం దేవతలు సాధువులు సంతులు అందరూ ఫినిష్ అని చెప్పేస్తున్నారే. కరెక్టే, ఇది ఉదాహరణ కరెక్టే, ప్రిన్సిపల్ కరెక్టే. మనకు కూడా భాగవతం ఇంకో దగ్గర కూడా వస్తుంది, ఇంకో ఉదాహరణ కూడా వస్తుంది దాంతోపాటు. అదేంటంటే మనం కడుపు ఉదాహరణ ఇస్తాం, మనం ఏమి తిన్నా కానీ కడుపులో పంపిస్తాం కదా, ఆ కడుపులో జీర్ణమైపోయిన తర్వాత ఆ జీర్ణమైన తిన్న పదార్థం నుంచి ఎంతో శక్తి వస్తుంది, ఆ శక్తి మన శరీరంలో ఉన్న ప్రతి అంగంలోకి ప్రవేశిస్తుంది, అవునా. సో శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కడుపులో మనం తిన్న పదార్థం జీర్ణమైపోయిన తర్వాత అక్కడి నుంచే మనకు మొత్తం శరీరంలో ఉన్న అన్ని అంగాలకి శక్తి లభిస్తుంది. సో అలా ఆ మూలం ఇక్కడ చెట్టుకు కూడా అలా వ్రేళ్ళు రూట్స్ ఏవైతే మూలం ఉన్నాయో అక్కడి నుంచే కదా, అక్కడ నీళ్లు పోస్తే అక్కడ నుంచే ఇంకా నీళ్లు ఇంకా మిగతా అన్ని కొన్ని మినరల్స్ అవన్నీ కూడా భూమి నుంచి ఆ శక్తిని అన్ని చెట్టుకి అన్ని కొమ్మలకి పువ్వులకి అన్నిటికీ పంపిస్తుంది, వేళ్ళ నుంచే వెళ్ళేది శక్తి. సో అలాగే ఇక్కడ కూడా ఆ విషయం కరెక్టే చెప్పారు అవును. అందరి ఆనందం అందరి శక్తి అందరికీ శక్తి భగవంతుడి నుంచి వస్తుంది, అందరి ఆనందం భగవంతుడి పైన ఆధారపడి ఉంది. అలా మనం నీళ్లు చెట్టుకు పోసినా ఎలా మనం తినే పదార్థం కడుపులోకి పంపించినా మొత్తం శక్తి ఆనందం సంతృప్తి సమృద్ధి మొత్తం శరీరానికి మొత్తం చెట్టుకు లభిస్తుందో, అలాగే మొత్తం సంపూర్ణ మానవ జాతికి సంపూర్ణ ప్రతి ఒక్క జీవాత్మ ప్రతి ఒక్క శరీరానికి కూడా శక్తి సంతృప్తి ఆనందం లభిస్తుంది భగవంతుడిని ఆరాధించుకుంటే, భగవంతుడిని సంతృప్తి పరిచే. సో అందుకని మనము మన భక్తి మార్గం ఏంటంటే మనం భగవంతుడిని సంతృప్తి పరచడానికి చేస్తాం. ఎందుకంటే భగవంతుడిని సంతృప్తి పరిస్తేనే మనం సంతృప్తి చెందగలం. ఇది లాజిక్, ఇది సైన్స్, ఇది విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంతే, ఇంకేం అవసరం లేదు. మనము భోగించకుండా భగవంతుడికి ఎందుకు అన్ని ఇవ్వాలి, భగవంతుడి సంతృష్టికి ఎందుకు భగవంతు, అదే లాజిక్. ఇదే ఇక్కడ చెట్టు ఇంకా కొమ్మకి ఇంకా వేరుకి ఉన్న కనెక్షనే మనకి భగవంతుడికి ఉన్న కనెక్షన్, ఈ కడుపుకి చేతికి ఉన్న కనెక్షనే మనకి భగవంతుడికి ఉన్న కనెక్షన్, ఆ విషయమే అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ కూడా మనకి భాగవతంలో 4వ స్కందంలో వస్తుంది, ఒక మొత్తం శ్లోకం ఉంది దానికి. సో ఇక్కడ కూడా అదే విషయం అర్థం చేసుకుందాం. తో మన శ్రీధర్ స్వామి ఇక్కడ ఇంకో వాక్యం కూడా చెప్తున్నారు, దీని ఇంకొక అర్థం కూడా ఏంటంటే ఈ శ్లోకంలో ఎప్పుడైతే ఈ అసురుడు ఇంకా ఈ చేతిలో గద ఉంది కదా, గద లేకుండా అయిపోతాడు, గద లేకుండా ఎప్పుడైపోతాడు అంటే చచ్చిపోయాడు ఇంకా అంతమైందా, అంటే భగవంతుడు గద ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు కదా, అంటే భగవంతుడు చచ్చిపోయిందంటే భగవంతుడు చంపేసిన తర్వాత ఇంకా గద చేతిలో ఎక్కడ ఉంటుంది, ఎక్కడో పడిపోయి ఉంటుంది, ఇంకా పట్టుకోలేడు కదా గదని చచ్చిపోయిన తర్వాత. సో అలా చచ్చిపోయినప్పుడు అందరూ భక్తులు దేవతలు అందరూ శుద్ధ భక్తులు అందరూ కూడా ఎంతో సంతృప్తి చెందుతారు ఆనందిస్తారు అని చెప్తున్నారు. సో నెక్స్ట్, సతుద్యమానోరిదురుక్త తోమరైర్ దంష్ట్రాగ్ర గాం గాం ఉపలక్ష్య భీతాం తోదం ఋషన్నిర్గాదంబు మధ్యాత్ గ్రహహతస్సకరణుర్యతాభః. సో ఇలా భగవంతుడు ఇవన్నీ వింటున్నారు, భగవంతుడికి ఏం ఆనందం కలగటం లేదు, ఆయనకు బాధ కలుగుతుంది, నొప్పి పుడుతుంది, ఏంటి వీడు ఇష్టం వచ్చినాడు బాగుతున్నాడు అని. కానీ అయినా కానీ ఇవన్నీ భరిస్తున్నారు. అలాంటి అపశపునపు శబ్దాలన్నింటినీ కూడా ఎంత హేళన పూర్వకంగా ఎన్ని వాక్యాలు చేసినా అవన్నింటిని భగవంతుడు భరిస్తున్నాడు. ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు ఆయన పని ఏంటంటే అక్కడ నీళ్ళల్లోంచి మునిగిపోయిన అక్కడ మునిగిపోయి ఎంతో కష్ట పరితపిస్తుంది అనమాట ఎంతో భూదేవి. సో ఆ భూమిని ఇప్పుడు రక్షించడానికి అక్కడ నీళ్ళల్లోంచి ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు, ఒక పని చేస్తుంటే డిస్టర్బ్ అనమాట ఇది, కానీ వెనకాల ఈ యొక్క అసురుడు వాగుతూ ఉన్నాడు, కుక్క మొరిగినట్టు మొరుగుతున్నాడు. సో ఇప్పుడు భగవంతుడు అర్థమవుతుంది, ఏదో వీడు మొరుగుతున్నాడు, సరే ముందు నా పని నేను కంప్లీట్ చేయాలి, ఇక్కడ నేను ఇక్కడ ముందు పృథ్వీ చాలా భయభ్రాంతులకు గురై ఉంది అనేసి ఆయన తన డంస్ట్రాల పైన అగ్రభాగం నుంచి ఆయన లేపి భగవంతుడు ఆ పృథ్వీని లేపుతున్నాడు. సో ఎందుకంటే భూమిదేవి ఎంతో భూదేవి చాలా భయపడుతూ ఉందన్నమాట, అందుకే ముందు భూదేవికి ఆ భూమికి ఒక మంచి సురక్షత కల్పించిన తర్వాత సురక్షమైన స్థానంలో ఉంచిన తర్వాత ఆ భయం తగ్గించిన తర్వాత వీరి సంగతి చూద్దామని భగవంతుడు ఉద్దేశం, అప్పటివరకు బాగని అప్పటివరకు భరిస్తానని. సో అలా భగవంతుడు నీళ్ళల్లోంచి ఇప్పుడు పైకి లేచాడు, పైకి లేస్తున్నప్పుడే ఇన్ని వాక్యాలు చేస్తాడనమాట హిరణ్యాక్షుడు. ఎస్, దంష్ట్రాలు అంటే కొరలు, రైట్, కొరల నుంచి. థ్యాంక్ యూ ప్రతిభా మాతాజీ. సో కొరల నుంచి ఎత్తుతారు. సో దాని తర్వాత ఎలా ఈ దృశ్యం ఎలా అనిపించిందంటే, ఒక మగ ఏనుగు తన భార్య లేకపోతే ఒక ఆడ ఏనుగుతో సహా నీళ్ళల్లోంచి ఎలా లేచినప్పుడు ఎలా ఉంటుందో సీను అలా కనిపిస్తుంది దృశ్యం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇందులో మళ్ళీ ప్రభుపాద వారు ఇక్కడ ఒక పాయింట్ మంచి పాయింట్ చెప్తారు, మాయావాదులు ఎందుకు శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించలేరు, సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు నిరాకారుడు అంటే ఆకారమే లేదు, అంటే చెవులు లేవు, ముక్కు లేవు, కళ్ళు లేవు, హృదయం లేదు, మనసు లేదు, ఏం లేదనమాట. సో అలాంటప్పుడు మరి భగవంతుడికి ఇలాంటి అసురులు ఏం వాక్యాలు చేసినా వినపడవు కదా, చెవులు లేవు కదా, అని హృదయమే లేదా తో నొప్పి ఎలా కలుగుతుంది. సో ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవడం మాయావాదులకు అసంభవం. మరి అదే ఇక్కడ భగవంతుడికి రూపం వర్ణించారు, భగవంతుడికి నొప్పేస్తుందంట ఆయన చెప్పే వాక్యాల కంటే, అదంతా మాయా, భగవంతుడి రూపం కూడా మాయా అని చెప్పేస్తారన్నమాట మాయావాదులు. అందుకే వాళ్ళని మాయావాదులు, నిరాకారవాదులు అంటారు. సో అందుకే ఇటువంటి వారు సరిగ్గా భగవంతుని ఎప్పుడు అర్థం చేసుకోలేరు, భాగవతాన్ని ఎప్పుడు రసాన్ని ఆస్వాదించలేరు. భక్తులు మాత్రమే ఆస్వాదించగలరు. ఎవరైతే భగవంతుడికి, భగవంతుడి కూడా ఒక రూపం ఉంది, ఆకారం ఉంది మనలాగే, అంతేకాకుండా భగవంతుడి కూడా హృదయం ఉంది, భగవంతుడు కూడా మనకెలా ఎవరైనా ఏదైనా అపశబ్దం ఇష్టం వచ్చినట్టు ఎవరైనా మనం తిట్టారనుకోండి, అప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది, అలాగే భగవంతుడు కూడా బాధ కలుగుతుంది. సో భగవంతుడికి కూడా అలాగే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, మనకు ఉన్నట్టే ఫీలింగ్స్. ఆయన కూడా ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక వ్యక్తిత్వం ఉంది మనలాగే. సో గాడ్ ఈజ్ ఎ సెన్షియెంట్ బీయింగ్ అనేసి ప్రభుపాల ద్వారా రాస్తారు. ఎలాగైతే మనం ఒక వ్యక్తి, ఒక మనకు కొన్ని ఫీలింగ్స్, మనకు కొన్ని భావనలు ఉన్నాయి, అలాగే భగవంతుడికి కూడా ఉంటాయి. భగవంతుడికి నచ్చుతుంది, కొన్ని నచ్చకపోవచ్చు, ఆయన కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ విషయం, అలాగే మనం ఎప్పుడైనా మంచి ప్రార్థనలు చేస్తే లేకపోతే మంచి ప్రేమపూర్వకంగా ఏమైనా వాక్యాలు చేస్తే భగవంతుడికి అవి నచ్చుతాయి. అలా ఇలా అసురులాగా వాగితే అప్పుడు భగవంతుడికి అది నచ్చదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. తం నిస్సరంతం సలిలాదనుద్రుతో హిరణ్యకేశో ద్విరదం యతాజశ కరాలదంష్ట్రో శని నిస్వనో బ్రవీత్ గత హ్రియాం కిం త్వ అసతాం విగర్హితం. సో ఇక్కడ రాక్షసుడు, అదే హిరణ్యాక్షుడు, ఆయన ఎలా అపీరెన్స్, ఆయన చూడ్డానికి ఎంతో శక్తిశాలి, ముందే చూసాము. సో ఆయన జుట్టు యొక్క రంగు గోల్డెన్ కలర్ అంట, బంగారపు సువర్ణ రంగు ఆయన యొక్క జుట్టు రంగు. మరియు ఆయన తలకాయ ఉంది పెద్దగా. దాని తర్వాత ద డీమన్ హ్యాడ్, ఆయనకు కూడా కొరలు ఉన్నాయంట ఆ యొక్క హిరణ్యాక్షుడికి కూడా. ఇప్పుడు భగవంతుడు అలా నీళ్ళల్లోంచి అలా భూదేవిని, భూమిని తన దంష్టాల పైన లేపుతుంటే ఇతను వెనకాల నుంచి ఓ పరిగెడుతూ తన యొక్క, ఎలాగైతే ఒక క్రొకడైల్, ఒక క్రొకడైల్ని మనము మగర్మచ్చ అంటారు కదా, క్రొకడైల్ని మొసలి, ఎలాగైతే ఒక మొసలి ఏనుగుని నీళ్ళల్లో అటాక్ చేయడానికి వెళ్తుందో, ఆక్రమణ చేయడానికి, అలా ఇప్పుడు భగవంతుడు వైపు వెళ్తున్నాడంట మొసలి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారంతే. సో మొసలి ఎలా ఒక ఎలిఫెంట్, ఒక ఏనుగుని ఆక్రమించడానికి వెళ్తుందో నీళ్ళల్లో, అలా ఈ యొక్క అసురుడు హిరణ్యాక్షుడు భగవంతుడి పైన ఆక్రమణ చేయడానికి వెళ్తున్నాడంట. ఎంతో గట్టిగా అరుస్తూ ఏమంటున్నాడంట, ఇతను ఉరుకుతున్నాడు, ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో వాక్యాలు చేశాడు భగవంతుడు పట్టించుకోవట్లేదు కదా, మా ఇంకా క్రోధం పెరిగిపోయింది అనమాట ఈ యొక్క హిరణ్యాక్షుల్లో. సో ఇప్పుడు ఇంకేమంటాడంటే, అదేంటి నేను ఇక్కడ నేను యుద్ధాని కోసం ఆహ్వానిస్తుంటే పట్టించుకోకుండా భయపడి పారిపోతూ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావు, నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఇలాంటి, ఎనీవే అంటే సిగ్గులేని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకేం పంటిప్పు ఉండదులే అని కూడా ఇక్కడ హిరణ్యాక్షుడు అనేస్తున్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడు పట్టించుకోవట్లేదు కదా, అది కూడా తట్టుకోలేకపోతున్నాడు హిరణ్యాక్షుడు. సో దాన్ని ఇంకా కావాలని భగవంతుడు రెచ్చగొట్టడానికి అనేసి ఇంకా గట్టిగా ఇలాంటి శబ్దాలు చేస్తున్నాడు అన్నమాట వాక్యాలు. సో ఇక్కడ భగవంతుడు హిరణ్యాక్షుడికి ఏం భయపడలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఆ విషయాన్ని ఇప్పుడు భగవంతుడు క్లియర్గా చెప్తాడు. సో భగవంతుడు ఏంటంటే, ముందు ఆ పృథ్వీని కాపాడి సురక్షితమైన స్థానంలో ఉంచడానికి చూస్తున్నారు. ఇంకా సీన్ జరుగుతుంది అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, భగవంతుడు పృథ్వీకి సురక్షితంగా ఉంచుతారన్నమాట, తర్వాత ఈయనకి జవాబిస్తారు, అదే చూద్దామంట. సగాముదస్తాత్ శలిలస్య గోచరే విన్యస్య తస్యామదదాత్ స్వసత్తం అభిష్టుతో విశ్వసృజ ప్రశూణేర్ ఆపూర్యమానో విబుధై పశ్యతోరే. తో దాని తర్వాత వరహస్వామి ఈ పృథ్వీని భూదేవిని ఆయన దృష్టి అంటే ఆయన దృష్టి అంటే కనిపించే దూరంలోనే ఆయన కనిపించే దూరంలోనే ఆ గర్భోదక సముద్రం పైన తేలే విధంగా, ఇంతకుముందు మునిగిపోయింది అదే సముద్రంలో, కానీ ఇప్పుడు భగవంతుడు తన శక్తిని ఈ పృథ్వీలోకి ఇచ్చాడంట, ప్రవేశింపజేశాడు. తద్వారా ఏంటంటే భగవంతుడి శక్తి ద్వారా పృథ్వీ ఈ గర్భోదక సముద్రం పైన తేలుతూ ఉండేటట్టుగా ఆయన ఒక దగ్గర సురక్షితమైన స్థానంలో ఆయన దృష్టికి అంటే కనిపించే దూరంలో పెట్టారంట భగవంతుడు. ఇప్పుడు ఆ పృథ్వీ సముద్రంలో తేలుతూ ఉంది, ఇప్పుడు మునగట్లేదు మునుపటిలాగా. ఈ యొక్క అద్భుతాన్ని చూశారు అందరూ. హిరణ్యాక్షుడు కూడా చూస్తున్నాడు. ఆయన హిరణ్యాక్షుడు చూసి అలా చూస్తూ ఉండిపోయాడంట భగవంతుడు ఆ యొక్క శక్తిని, ఆ కార్యాన్ని చూసి. ఇంకా ఈ దేవతలందరూ కూడా పైన నుంచి పుష్పవృష్టి చేశారంట వరహదేవు పైన, వరహస్వామి పైన ఇంత అద్భుత కార్యం చేసినందుకు. సో మునిగిపోయిన ఆ పృథ్వీని ఇప్పుడు అదే నీటిపైన తేలే విధంగా చేశారు. ఇది భగవంతుడికే సాధ్యం, మూర్ఖులు అసలు దాన్ని అర్థం చేసుకోలేరు. ఆ రాయి నీళ్ళలో ఎలా తేలగలుగుతుంది, భూమి నీళ్ళపైన ఎలా తేలగలుగుతుంది, మునిగిపోతుంది కదా, అర్థం చేసుకోలేరు అన్నమాట. ఇక్కడ క్లియర్గా చూడండి, మునిగి ఉన్న పృథ్వీని భగవంతుడు అదే నీటిపైన తేలే విధంగా చేశాడు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది భగవంతుడు తన శక్తిని అక్కడ ఎలా ఇచ్చాడు, భగవంతుడి శక్తి ద్వారా ఏదైనా సాధ్యం అని. సో అందుకనే కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, భగవంతుడు రామచంద్రుడు అది రామసేతు చేసినప్పుడు లంక పైనకి వెళ్ళడానికి నీటి పైన ఆ రాళ్ళు తేలే నీటి పైన బ్రిడ్జ్ కట్టారు కింద ఫౌండేషన్ లేకుండా అని చెప్తారు కదా. సో అది జరిగింది అలా, అది సంభవం. భగవంతుడికి శక్తి ఉంది, భగవంతుడి శక్తి ద్వారా మునిగి రాయి కూడా తేలగలదన్నమాట. అది సామాన్య మనిషి ద్వారా చేయడం సంభవం కాదు. అందుకని అతను అనుకుంటాడు భగవంతుడు కూడా సంభవం కాదు. ఇది సామాన్య మనిషి యొక్క మూర్ఖత్వం. నాకు సాధ్యం కాకపోతే భగవంతుడికి ఎలా సాధ్యమవుతుంది, అరే నీకు సాధ్యం కాదు అందుకని భగవంతుడికి సాధ్యమవుతుంది, అందుకని భగవంతుడు నీకు సాధ్యం కానీ భగవంతుడి గురించి సాధ్యం కాకపోతే మరి నీకు భగవంతుడికి ఏం తేడా. సో అందుకనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు భగవంతుడిని అది ఎలా సాధ్యం, భగవంతుడు అది ఎలా చేయగలడు, అరే నీకు చేయడానికి రాదు భగవంతుడు చేయడానికి వస్తుంది అందుకనే భగవంతుడు, నువ్వు సాధారణ వ్యక్తివి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే వేరే వాళ్ళు కూడా అలా అడిగితే ప్రశ్న అప్పుడు చెప్పాలన్నమాట, అదే భగవంతుడి గొప్పతనం, అందుకే ఆయన భగవంతుడు, అందుకే అది ఆయనకు సాధ్యం మనకు సాధ్యం కాదు. సో అందుకే మనం భగవంతుడిని మన లెవెల్కి తీసుకురాకూడదు అన్నమాట. భగవంతుడి లెవెల్ మనం అర్థం చేసుకోవాలి, మన లెవెల్ ఇక్కడ కింద ఉన్నానే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక ఈ అద్భుతం చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే
పరానుశక్తం తపనీయోపకల్పం మహాగదం కంచన చిత్రదంశం మర్మాణ్యభీక్ష్ణం ప్రతుదంతండురుక్తైః ప్రచండమన్యో ప్రహంసస్తం భభాషే.
ఇప్పుడు ఈ అసురుడు ఆయన దగ్గర ఎన్నో ఆభూషణాలు ఆభరణాలు ధరించి ఉన్నాడు అనమాట, మొత్తం పై నుంచి కింది వరకు ముకుటం కానీ రకరకాల బ్యాంగిల్స్ అదే గాజులు లేకపోతే ఇంకా రకరకాల బంగారపు ఆభరణాలు ఇంకా అది కవచం బంగారు కవచం ఇలా మొత్తం ఆభూషణాలతో ధరించి ఉన్న అతను ఇప్పుడు ఆ గద తీసుకొని భగవంతుడి పైన ఆక్రమణ చేయడానికి వెనక నుంచి వస్తున్నాడంట. భగవంతుడు ఇప్పటివరకు సహించాడు, ఎందుకంటే ఆ పృథ్వీని ముందు ప్లేస్ చేయాలి కదా సురక్షితమైన స్థానంలో, అది చేసేసారు భగవంతుడు. ఇప్పుడు ఆయనకు జవాబివ్వడానికి అనేసి భగవంతుడు కూడా ఇప్పుడు తన క్రోధాన్ని వ్యక్తం చేశాడు. సో భగవంతుడు ఎలా వ్యక్తం చేశాడు క్రోధం అనేది చూసి నెక్స్ట్ 3 శ్లోకాల్లో ముగిద్దామంట, కొంచెం 5 మినిట్స్ పడుతుండొచ్చు. సో ఇందులో ఒక ముఖ్యమైన శిక్షణ ఏంటంటే ప్రభుపాల ద్వారా ఇస్తారు, ఇలా భగవంతుడు ఇలా సహించారు, అతను చేస్తున్నాడు ఒక కార్యం, ఒక ముఖ్యమైన కార్యం చేస్తున్నాడు పృథ్వీని రక్షించడం, అది భగవంతుడికి చాలా ముఖ్యమైన కార్యం. సో మనం కూడా అలా మన ముఖ్యమైన కార్యం భక్తి చేసుకుంటూ ఉంటాం. సో అలా చేసుకుంటున్నప్పుడు ఇలా భగవంతుడు తన కార్యం చేస్తున్నప్పుడు తన డ్యూటీ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి అసురులు వెనకాల నుంచి ఎన్నో వాక్యాలు అవహేళన చేస్తున్నారు, అనుశబ్దమైన అపశబ్దమైన వాక్యాలు చేస్తున్నారు. సో అయినా కానీ భగవంతుడు ఇటువంటి వాక్యాలని ఏమాత్రం కేర్ చేయకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన డ్యూటీ అయినా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు పని చూస్తున్నారన్నమాట అసురు పని. సో అందుకనే ఇలా మనము ఎప్పుడైనా మన డ్యూటీస్ చేసేటప్పుడు కొంతమంది అసురు ప్రవృత్తి వాళ్ళు అలా ఏదో ఒకటి వాగుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం దారిలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏదైనా పని మీద వెళ్తుంటే కుక్క మురుగుతూ ఉంటుంది, కుక్క అరుస్తూ ఉంటుంది. కుక్క అరుస్తుంది అనేసి మనం మన పనులు ఆపుకుంటామా? అరిసే కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మనం పనులు చేసుకుంటూనే వెళ్ళిపోతాం, అవునా? మనం అలాగే ఇలాంటి అసురులు అరుస్తున్నారనేసి ఏదో హేళన చేస్తున్నారనేసి మన కార్యాలు మనం వదులుకోకూడదు. మనం చేసే భక్తి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అందుకనే ఇక్కడ మనం డిస్టర్బ్ అవ్వకూడదు. మనం మన కార్యాలు భక్తి కార్యాలు చేసుకునేటప్పుడు ఎవరైనా ఏదైనా వాగుతూ ఉంటే ఇట్లా అసురు ప్రవృత్తి ఉన్న వాళ్ళు, మనం దాని అలాంటి వాగుడు విని మనము మన భక్తి మార్గంలో విచలితం కాకుండా ఉండాలి అనే శిక్షణ మనకు నేర్పించడానికే భగవంతుడు ఇంతసేపు ఇది ఆయన చెప్పే వాక్యాలని సహించాడు. ఇప్పుడు భగవంతుడు జవాబిస్తాడు ప్రతి డైలాగ్కి. భగవంతుడు కూడా అలాగే కొంచెం డబుల్ మీనింగ్తో మాట్లాడతారు. ఇప్పుడు కొంచెం వ్యంగ్యంగా వెక్కిరించే విధంగానే ఆయన జవాబిస్తారు.
శ్రీ భగవాను వాచ సత్యం వయం భోవన గోచర మృగ యుష్మద్విదాన్ మృగయే గ్రామ సింహాన్ న మృత్యుపాశై ప్రతిముక్తస్య వీర వికట్టనం తవ గ్రహణంత్య భద్ర.
ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు? అవును, ఇప్పుడు మేము నిజంగానే ఈ యొక్క వనాల్లో గోచరిస్తున్నాం. వనాల్లో గోచరించే వాళ్ళమే మేము. ఎందుకు గోచరిస్తున్నామంటే కొంతమంది అంటే గ్రామసింహం అంటే కుక్క అనమాట. కుక్కల్ని, నీలాంటి కుక్కల్ని వేటాడడానికే తిరుగుతూ ఉంటాం మేము. మాకు అదే పని తిరగడం. ఎందుకు? మీలాంటి కుక్కల్ని వేటాడి చంపడానికి. సో ఎవరైతే జన్మ మృత్యుకి పర అతీతులైన నేను నీలాంటి జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో చిక్కుకొని పడి ఉన్న నీ అటువంటి వాడికి భయపడే సమస్య లేదు. సో భగవంతుడు ఇక్కడ ఆయన పొజిషను, ఇక హిరణ్యాక్ష పొజిషన్ క్లారిఫై చేస్తున్నారు. నేను నీకు భయపడ్డం ఏంటి? నాకు మృత్యువే లేదు, నేను ఎందుకు భయపడతాను? ఎవరికి? నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఎందుకు భయపడతాను? భయపడే అవకాశమే లేదు. కానీ నువ్వు భయపడతావు, ఎందుకంటే నువ్వు జన్మ మృత్యు జరావ్యాధిలో చిక్కుకొని ఉన్నావు. సో ఇక్కడ భగవంతుడు ఆ విధంగా చెప్తున్నారు అన్నమాట, నేను ఎందుకు భయపడతాను, నాకు మృత్యువే లేదా. సో ఈ విధంగా కొంతమంది ఒక్కొక్కసారి అసురులు ఇలా ఇష్టం వచ్చినట్టు వాక్యాలు చేస్తే భగవంతుడి పైన, ఏం చేయట్లేదు భగవంతుడు, నాకేం కాదు, నేను ఇష్టం వచ్చినట్టు భగవంతుడిని తిట్టొచ్చు, హేళన చేయొచ్చు, భక్తుల్ని హేళన చేయొచ్చు, భక్తుల్ని ఏమని అనొచ్చు, ఎవరు నన్ను ఏమని చేయలేరు, నాకేం అవ్వట్లేదు, ఒక్కొక్కసారి కూడా అలా అంటూ ఉంటారు. కానీ అది కొంచెం సమయం వరకు అంతే. దాని తర్వాత వాళ్ళకు కూడా ఒక సమయం తర్వాత దానికి తగిన దండన దొరుకుతుంది అన్నమాట. వైష్ణవుల పట్ల అపరాధం చేసినా, భగవంతుడి పట్ల అపరాధం చేసినా తప్పకుండా ఎంతో కఠోరమైన శిక్షను వాళ్ళు ఈ జీవితంలో లేకపోతే నరకంలో తప్పకుండా అనుభవించాల్సిందే. అందుకనే ఇలాంటి మూర్ఖులు తెలియక ఇలా వాగుతూ ఉంటారన్నమాట.
ఏతే వయం న్యాసహరార సూకసం గత హ్రియో గదయా ద్రవితాస్తే
ఇప్పుడు అవును, మేము మీ దగ్గర నుంచి ఈ యొక్క రసాతలం ఆధిపత్యాన్నే దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాం. మేము మాకేమి సిగ్గు లేదు కదా. అవును, కరెక్టే. ఇప్పుడు మరి నీలాంటి ఇప్పుడు గదతో నువ్వు ప్రహారం చేయడానికి వస్తున్నావు కదా. సో మరి ఇప్పుడు నన్ను చూసేసావు కదా నేను తీసుకొని వెళ్ళిపోతుంటే. సో మరి ఇప్పుడు నువ్వు చూసేసావు కాబట్టి ఇప్పుడు నీ గదతో నువ్వు ప్రహారం చేయాలనుకుంటున్నావు కాబట్టి నేను వెళ్ళిపోనులే, ఇక్కడే ఉంటాను, కాసేపు ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నీతో శత్రుత్వాన్ని తీసుకున్నాను కదా, నేను నీతో పాటు నేను శత్రుత్వాన్ని పెంచుకున్నాను కదా, నువ్వు నన్ను చూసేసావు కదా, అందుకనే నువ్వు చాలా శక్తివంతుడు కదా, అందుకే ఇప్పుడు నాకు ఇక్కడ వెళ్ళడానికి ఏమి చోటు లేదు, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటాను, ప్రహారం చేయి. సో అంటే భగవంతుడు అంటున్నారన్నమాట, నేనేం పారిపోవట్లేదు, ఇక్కడే ఉన్నా, నువ్వు ప్రహారం చేయాలనుకుంటున్నావు కదా, నన్ను చంపాలనుకుంటున్నావు కదా, రా, నీ యొక్క గద తీసుకొని రా, కొట్టు అని ఇక్కడ భగవంతుడు పిలుస్తున్నాడు అనమాట. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడ పోను. సో భగవంతుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ వ్యంగ్యంగా, నేను తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నా సరే నేను ఇక్కడే ఉంటాను రా, నేను ఎక్కడ వెళ్ళట్లేదు, నిన్ను ఫినిష్ చేసిన తర్వాతే తీసుకెళ్తాను, ఇదంతా నాదే, నేనే మొత్తం అన్ని జగత్తులకి అధిపతిని, అంతా నా సొంతమే, నా సంపత్తి, నీ సంపత్తి ఏం లేనేలేదు. సో ఈ విషయం అర్థం చేసుకోవట్లేదు అనమాట అసురుడు, హిరణ్యాక్షుడు, ఇలాంటి అసురు ప్రవృత్తి వాళ్ళు కూడా, వాళ్ళు అనుకుంటారు నా సంపత్తి అని, కానీ అన్ని భగవంతుడికి చెందిన అనే విషయాన్ని మర్చిపోతారు. అందుకే ఇలా వ్యవహరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. భగవంతుడిని అంటున్నాడు నువ్వు దొంగతనం చేసుకొని వెళ్తావు, తీసుకొని వెళ్ళిపోతున్నావు నా సంపత్తి అని. సో నీ సంపత్తి ఏంటి, సంపత్తి ఏం లేదు. సరే నువ్వు అనుకుంటున్నావు అలా, నువ్వు ఇప్పుడు భగవంతుని వధించాలనుకుంటా సరేరా అని పిలుస్తున్నారు.
త్వం భద్రతానాం కిల యూతపాదిపో గతస్వను స్వస్తస్య అశావనూహ సంస్థాప్య చాస్మన్ ప్రభుజశ్రుత్స్వాకనాం యస్వాం ప్రతిజ్ఞాం నాతిపిపర్త్యసభ్యః.
నువ్వు చాలా పెద్ద సేనాపతివే, నీ దగ్గర ఎంతో సేనానికి నువ్వు అధిపతివి. సో నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి నువ్వు ఏం చేయాలనుకుంటావో చేసుకో. ఇంకా ఈ వాగుడు ఆపి, ఈ పిచ్చి బాగుడు ఆపి, దాని తర్వాత నువ్వు నన్ను చంపి మీ యొక్క బంధువులందరి కన్నీళ్ళు తుడు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ముందు ఎప్పుడో నేను చంపేశాను అనేసి నువ్వు అంటున్నావు, వాళ్ళందరికీ ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తా అంటున్నావు కదా నన్ను చంపేసి. సరే నువ్వు నన్ను చంపి వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగి. సో ఇలా నువ్వు అహంకారంతో నన్ను అంటున్నావు, కానీ ఒకవేళ నువ్వు నన్ను వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను చంపలేకపోయావు అనుకో, అప్పుడు నువ్వు చేసిన ఈ వాగ్దాలను అన్ని, ఇవన్నీ పెద్ద పెద్ద వాక్యాలు చేసావు కానీ అన్నీ దానికి ఏమీ గుర్తింపు లేకుండా పోతాయి. ఇంకా ఇలా ఒక వ్యక్తి ఒక యోధ యుద్ధభూమిలో చేసిన వాక్యాన్ని నిలబెట్టుకోలేదనుకో, అప్పుడు అతనికి మంచి సద్గతి కూడా లభించదు. సో ఇక్కడ ఒక విధంగా భగవంతుడు చెప్తున్నారనమాట. సో నువ్వు చేయాలనుకుంటున్నా చెయ్యి, మరి చంపుతా 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 ఉండగా రా, మరి చంపు మరి. సో చంపిన వాక్యాన్ని నువ్వు చేసిన ప్రతిజ్ఞను నిరూపించుకో, నువ్వు నిజంగా వీరుడు అని, పెద్ద వీరుడు అంటున్నావు కదా. లేకపోతే మాత్రం మరి నీకు సరైన గతి సరైన గతి ఉండదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు యుద్ధభూమి పైన ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నావు కనుక. సో ఇక్కడ భగవంతుడు ఈ విధంగా హిరణ్యాక్షుడికి ఈ విషయాలు చెప్తారు. సో మనం మళ్ళీ తర్వాత చూద్దామంట. ఇప్పుడు యుద్ధం, అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది, అది రేపటి నుంచి చూద్దాము. ఇక్కడ సెలవు తీసుకుంటాను, ఆల్రెడీ కొద్దిగా లేట్ అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీ ప్రభుపాద కీ జయ, సమవేత గౌరభక్త వృంది కీ జయ, నితాయ గౌర సీతనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.